अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरान्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीयविग्रहं पारिजाततरुमूलवासिनं भावयामि पवमाननन्दनं कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलं वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्टपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितं अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम्
हनुमज्जन्म हेतुवेन महाकथाकार्यक्रमाने मनं प्रारंभिंचुकुन्नां अञ्जनादेवी తపస్సు చెయ్యాలి అని సంకల్పించింది. ఎప్పుడైనా తపస్సు చెయ్యాలంటే మోక్షం పొందాలంటే గురు కటాక్షం ఉండాలి. ఏమున్నా లేకపోయినా గురు కటాక్షం ఉంటే, గురుభక్తి ఉంటే ఆ మాత్రంతో మానవుడు ఈ జన్మ నుంచి విముక్తి పొందుతాడు. తరించడానికి మూలం గురు భక్తి, తద్వారా వచ్చే శక్తి. అసలు మీకు పరాశర సంహితలో మొదటి రెండు అధ్యాయాలు పూర్తిగా గురుభక్తి గురించే చెప్పాయి. ఇంచుమించుగా ఏ పురాణమైనా అదే చెబుతున్నది. ఈ జీవితంలో ఏదీ పొందలేమనుకున్న వస్తువు కూడా గురువుగారి కటాక్షం ఉంటే క్షణాలలో పొందవచ్చు. గురు కటాక్షం లేకపోతే అన్నీ ఉన్నా వ్యర్థమైపోతాయి. అందుకనే మహాత్ములంతా భక్తితో ముందు గురువులను ఆశ్రయించి తద్వారా తరించారు. ఇంకోటి ఏంటంటే గురువు లేదన్నా చెబితే అది ఇక ప్రమాణమే, ఇంకా దాని గురించి వెనక ముందు ఆలోచించక్కర్లా. నిషిద్ధమపి గురువాజ్ఞాం అంటే ఒక్కొక్కప్పుడు నిషిద్ధమైన పనైనా గురువుగారు ఆజ్ఞాపిస్తే మాత్రం అది మళ్ళీ సక్రమం అవుతుంది. ఉదాహరణకి మద్యపానం దోషం. సప్తవ్యసనాలలో పంచమహాపాతకాలలో ఈ మద్యం కూడా ఒకటి చెప్పారు. వెలది జోదంబు పానంబు వేట పలుకు ప్రల్లదనము దండపారుష్యము అర్ధదోషణం వీటిని మహాభయంకర వ్యసనాలు సప్తవ్యసనాలు అన్నారు. అందులో మొదటిది వేశ్యాలోలత్వం, రెండోది జోదం, మూడోది పానము తాగడం. త్రాగడం మహాదోషం సప్తవ్యసనాల్లో మూడోది. ఇంకా పంచమహాపాతకాల్లో కూడా మద్యపానం ఒకటి. కానీ అదే గురువుగారు ఒరే నువ్వు వెళ్ళి తాగిరారా అన్నారు అనుకో, ఇంక ఎందుకో నడపకుండా వెనక ముందు చూడకుండా తక్షణం తాగి వచ్చేయచ్చుట. అప్పుడే దోషం కాదు. అంటే గురువులు ఒక్కోసారి ఈ వీడి గురుభక్తిని పరీక్షించడానికి నువ్వు ఈ పని చెయ్యని చెబితే ఇంకా అది ఏ దోషమైనా దోషం కాదు, అది గురుశక్తి గురుభక్తి అంటే. గురువుగారు ఏదన్నా చెబితే ఏమండి ఇలా చెయ్యొచ్చంటారా అని రెండో ప్రశ్న ఉండకూడదు, దీనివల్ల ఒకవేళ నష్టమేమో అని అడగకూడదు. అలా అడగని వాడు మాత్రమే గురుభక్తియుతుడు, వాడికే మోక్షం. మనకి శంకరాచార్యుల శిష్యులు పద్మపాదులు చేసింది అదే. అలాగే కాళహస్తీశ్వర మహాత్మ్యంలో ఇద్దరు వేశ్యలు ఉన్నారు, వేశ్యలు కదా రాజనర్తకులు, రాజనర్తకీయముడుల్ని గురువుగారు వచ్చి మీ సాంగత్యం కావాలన్నాడు. వాళ్ళు తథాస్తు అన్నారు. దాంతో వాళ్ళని కైలాసానికి పట్టిపోయాడు ఈశ్వరుడు. అంటే ఒక్కొక్కప్పుడు అతి నిషిద్ధ కర్మ కూడా గురు కటాక్షం ఉంటే అది నిషిద్ధం కాదు, అది వాడికి మోక్షమే ఇస్తుంది. అందువల్ల గురుభక్తితో నారద మహర్షిని ఆశ్రయించి కేసరి అనుజ్ఞ తీసుకుని వెంకటాద్రి చేరింది అంజనాదేవి సత్సంతాన ప్రాప్తి కోసం. గురువుల అనుగ్రహంతో మంత్రజపం చేస్తే కలిగే సంతానం సత్సంతానం అవుతుంది, కీర్తి పొందుతుంది. సహజంగా సంతానం కలగడం వేరు, ఆ సంతానం కీర్తి పొందిన సంతానం అవ్వడం వేరు. పిల్లలు అందరికీ పుడతారు, ఏదో చెదలు పుట్టినట్టు పోతే ఉపయోగం ఏముంది? పుట్టిన పిల్లవాడు జగత్ ప్రసిద్ధికి ఎక్కి తల్లిదండ్రులకి కీర్తి తెచ్చిపెట్టాలి, వాడు కీర్తి పొందాలి, ఉన్నంతకాలం వాడి గురించి అందరూ చెప్పుకోవాలి. అటువంటి సంతానమే సత్సంతానం అంటే. అటువంటి సంతాన ప్రాప్తి కోసం వెంకటాద్రిలో ఒక గుహ దగ్గర చేరి ఓ చెట్టు కింద కూర్చుని రాత్రి గుహలో నిద్రిస్తూ పగటిపూట చెట్టు కింద కూర్చుని ఆవిడ తపస్సు చేసేది. అంజనా పుత్రమిచ్చంతి మహాబల పరాక్రమం తపశ్చారసుమహన్ నియతేంద్రియమానస. అంజనాదేవి కొడుకుని కోరుకుని, మహాబల పరాక్రమాలు కలిగిన కొడుకుని కోరుకుని, వాళ్ళందరూ కూడా ఏదో పనికిమాలినవాడు ఎందుకు కొరగానివాడు కాకుండా కొంచెం గట్టి కొడుకుని, జగత్ ప్రసిద్ధికెక్కి బలం కలిగిన వాడిని కోరుకుని చాలా తపస్సు చేసింది, ఇంద్రియ నిగ్రహంతో చేసింది. ఏమన్నా నాకు రీసౌండ్ ఇస్తుందో మీకు కూడా రీసౌండ్ ఇస్తుందో, నా చెవులు ఏమైనా తేడా వచ్చాయా? అయితే పర్వాలేదు, అయినా ఎవరు మాట్లాడరు. అందువల్ల ఒకవేళ నాకే ఏమన్నా తేడా వచ్చిందేమో అనుకున్నాను అన్నమాట. ఒకసారి మళ్ళీ జయ శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ పరివార సమేత రామచంద్ర పరబ్రహ్మకి జై. అక్కడ మైకోడ్ ఉండడండి అప్పుడును, అది డబడబడబ రీసౌండ్ ఇస్తుంది కదా, ఒక క్షణం దాన్ని బాగు చేయడానికి అభ్యంతరమా అని అడగండి అంటున్నాను. ఉండాలని చెప్పాను కదా, మనస్సును అదుపులో పెట్టుకుని కఠోర తపస్సుని ప్రారంభించింది. మీకు ప్రారంభంలోనే చెప్పా ఏమని, నారద మహర్షి ఆవిడ్ని వెంకటాద్రికి వెళ్ళి సంతానం కోసం తపస్సు చెయ్యి అని చెప్పినప్పుడు, నీ అంతట నీవు ఆహారం కోరుకోకు, ఏదైనా ఒక వస్తువు నీ చేతిలో తనంత తాను వచ్చి పడితే ఆ ఆహారాన్ని మాత్రమే స్వీకరించు, దానికి నిరాహార దీక్ష అని పేరు. కోరుకోకుండా చేతిలో పడే ఆహారం తింటే వాడు ఆహారం తిననట్లే. ఎవరైనా ప్రేమతో వచ్చి ఒక వస్తువు తనంత తాను ఇస్తే అది స్వీకరిస్తే దోషం లేదు, ఎవరైనా ఇచ్చినప్పుడు స్వీకరించకపోతే అది అహంకారం. ఒకవేళ వాడు ఇవ్వకపోయినా అడిగి లాక్కుని తీసుకుంటే అది యాచనా దోషం. ఈ రెండు దోషాలు ఉన్నంతకాలం మానవుడు తరించడు. అందుకే ఎప్పటికి కూడా మీరుతో రాముడు గుహుడు లాంటి వాళ్ళు ఏదైనా ఇస్తే ఎందుకు తీసుకున్నాడు? నిరహంకార స్థితి. వాడు తనంత తాను ప్రేమతో ఇస్తే నేను మహారాజును నువ్వివ్వడం ఏమిటి, నేను తీసుకోవడం ఏమిటి అని ఎక్కడ అహంకరించకుండా ప్రేమతో ఇస్తే స్వీకరించాడు. అది రూపాయి అవ్వచ్చు, పది అవ్వచ్చు, పండు అవ్వచ్చు, నీళ్ళు అవ్వచ్చు, అది ఏదైనా పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రయతాత్మనః అని భగవంతుడు పదే పదే చెప్పాడు. ఎవరైనా భక్తితో ఇస్తే అది ఒక ఆకైనా పుష్పమైనా నీరైనా ఏదైనా సరే భక్తితో ఇచ్చాడు కాబట్టి స్వీకరిస్తాను, అదే కొండంత కింద భావించి ఆహారంగా స్వీకరిస్తాను. అశ్నామి అంటే తింటాను, స్వీకరిస్తానని అర్థం. అలా కాకుండా ఏమాయి నువ్వు ఇంత తేలేదేం, కొండంత బంగారం తేలేదేం, కవచం తేలేదేం, పళ్ళు తేలేదేం అని అడిగితే అది దోషమే. అందుకని జ్ఞానులకి అందులో ముఖ్యంగా జపం చేసేవారికి ఈ నియమం ఏమిటంటే అయాచితంగా వచ్చేదానిని కాదనకూడదు, కావాలని అడిగి లాక్కోకూడదు. అందువల్ల అది కూడా ఒక రకమైన నిరాహార దీక్ష కనుక నారద మహర్షి అంజనాదేవికి స్పష్టంగా చెప్పాడు. ఎవరైనా తనంత తాను నీ చేతిలో పారేస్తే, ఏ గాలికైనా ఓ పండు ఆకో చేతిలో పడితే దాన్ని సేకరించు, నువ్వు మాత్రం ఎవరిని అడక్కు, అలా ఆహారం సేకరించి తపస్సు చెయ్యన్నాడు. ఆమె అలాగే ఓ వృక్షం కింద కూర్చుని కఠోర నియమంతో జపం చేసేది. ఈ ఎడం చెయ్యి కింద, కుడి చెయ్యి పైన పెట్టి రోజు వాయుదేవుడు ప్రేమతో ఈ మహాత్మురాలు తపస్సు చేస్తోంది, ఈవిడికి ఏదో ఒక ఆహారం ఇవ్వాలి అని ఓ పండుని పట్టుకొచ్చి చేతిలో వేసేవాడు. ఈ ఫలం అపూర్వ ఫలం, పైగా భూలోకంలో అంటే మామిడి పండుని పేరుతోటి కానీ మామిడి పండుని అంటే కెమికల్స్ తిన్నాడా వాడికి 3 రోజులు వాంతులు, మహాప్రమాదం అన్న. అందులో కలియుగంలో అన్ని కుళ్ళు కుతంత్రాలు కుట్రలతో కూడిన పళ్ళు తప్ప స్వతసిద్ధం లేవు. వాయుదేవుడు ఎక్కడెక్కడి నుంచో దివ్యలోకాల నుంచి పట్టుకొచ్చి మరీ ఇచ్చేవాడు. అందులో వెంకటాద్రి మీద ఉన్న ఫలాలు మరింత పవిత్రం, అటువంటి ఫలాలు ఆవిడకి ఇచ్చేవాడు. ఆవిడ రోజు ఒక్కే ఒక్క ఫలాన్ని స్వీకరించేదిట. చెప్పాడు అక్కడ భక్షార్థం ఏకదా తస్యా అన్నాడు. ఆవిడకి రోజు ఒక ఫలాన్ని ఇచ్చేవాడు. ఆవిడ కూడా ప్రత్యహం ఫలమర్పయన్నని గ్రహించి, వాయుదేవుడు అదృశ్య రూపంలో రోజు ఒక ఫలం ఇస్తున్నాడని గ్రహించి కళ్ళకద్దుకుని తినేది. ఇది కూడా ఒక నియమం. ఆలయంలో ప్రసాదం ఇస్తే గుటుక్కు నోట్లో వేసుకోకూడదు. ఆ ఇచ్చిన ఫలాన్ని ఒక్కసారి 2 కళ్ళకి ముందు కుడి కన్నుకి తర్వాత ఎడమ కన్నుకి అద్దుకుని సేకరించాలి. మంత్రశాస్త్రంలో శివుడు పార్వతికి చెప్పాడు, అదే ఇప్పటికీ మనం అనుకరించాలి, అనుసరించాలి. ఏమిటి, ఏ పులిహోర ఇచ్చారనుకోండి, కుడి కన్ను దగ్గర ఆ తర్వాత ఎడమ కన్ను దగ్గర ఇలా పెట్టుకుని తినాలి. కన్నుకి దగ్గరగా పెట్టుకోమన్నాం కదా అని పులిహోర కంట్లో వేసుకోమని కాదు, మళ్ళీ అక్కడి నుంచి భగ్గుమ ఉంటుంది. కంటికి అద్దుకోమన్నానని నిజంగా అలా చేసిన అమాయకులు కూడా ఉన్నారు, కంట్లో వేసుకున్నారు కొంతమంది. ఏం చెబుతాం, ఏదన్నా ధర్మ సందేహం అడిగితే సమాధానం చెబితే మళ్ళీ వాడికి 100 అనుమానాలు. అందుకే జాగ్రత్తగా వినాలి. చెయ్యమన్నది చెయ్యండి, అనవసరమే చేయకూడదు. అలాగే ఫలమిచ్చినా అంతే, తీర్థం ఇచ్చినప్పుడు కూడా తాగేయడం కదట, ఒక్కసారి అలా అనుక్కుని అప్పుడు తాగాలి. మళ్ళీ తీర్థానికి కూడా ఒక నియమం ఉంది, నిలబడి ఏమీ తాగకూడదు. నిలబడి తాగిన వస్తువు పదార్థము సురాపాన సమం భవేత్తు మద్యపానంతో సమానం. అందుకని గుళ్ళు తీర్థం ఇవ్వగానే కూర్చోవడం కుదరదు కదా, అందుకని కొంచెం వంగి తాగాలి. ఇప్పుడు అసలే నానాయాత్ర పడి తిరుపతి వెళ్ళాం, దర్శనం చేసుకుని బయటికి రాగానే ఆ వకుళమాలిక పక్కనే తీర్థం ఇస్తారు. అక్కడికి మా గురువుగారు చెప్పారండి, కూర్చుని తాగుతామండి అంటే జనం లక్షల మంది ఉంటారు వెనకాల. అంచేది అక్కడ కూర్చోవడం కుదరదు కనుక తీర్థం ఇవ్వగానే కొంచెం అలా వంగి నడుము వంచి తాగాలి. అదృష్టవశాత్తు నడుము వంగిపోయిన వాళ్ళు పెడితే ఇక గొడవే లేదు, మనం మాత్రం నడుము వంచి ఆ తీర్థమును స్వీకరించాలి అని నియమం అన్నమాట. ఈ నియమం పాటిస్తే తీర్థము ప్రసాదం వల్ల అనేక లాభములు ఉన్నాయి, అవి నిజంగా తీర్థప్రసాదాలు అవుతాయి. లేకపోతే కేవలము తిండి తిన్న ఫలితం మాత్రమే వస్తుంది, ఏదో అన్నం తిన్నట్టే లేదో పండు తిన్నట్టే. అలా కాకుండా కళ్ళకత్తుకు తింటే భగవంతుడు స్వీకరించగా వచ్చిన మహాప్రసాదం తిన్న పుణ్యం వస్తుంది. అందుకని ఇవి రోజు భక్తితో కళ్ళకత్తుకుని ఆ ప్రసాదాన్ని సేకరించేది. సరిగ్గా ఆ సమయంలో భూలోకం అంతా అట్టుడిగిపోయింది. ఒక్క భూలోకమే కాదు, అటు దేవలోకం ఇటు పాతాళ లోకంలో ఉన్న సకల జాతుల వాళ్ళు గజగజలాడిపోయి, ఓరి బాబు రాక్షసుల దౌర్జన్యం పెరిగిపోయింది, రావణుడు లోకాలన్నిటినీ ఆక్రమిస్తున్నాడు, ఈ రావణుణ్ణి ఎవరు వధిస్తారు, మాకెప్పుడు దిక్కు కలుగుతుందనుకుంటూ అందరూ గొల్లును గోలబెట్టారు. ఆ సమయంలో దశరథ మహారాజు గారు భూలోకంలో యజ్ఞం చేస్తున్నాడు పుత్రకామేష్టి. మీకు చూడండి, బాలకాండలో పుత్రకామేష్టి యాగం జరుగుతూ ఉంటే దేవతలంతా వచ్చారు అని ఉంది, కానీ మనకి సినిమా వాళ్ళు కథల వాళ్ళు ఏమంటారో తెలుసా, దేవతలే వైకుంఠానికి వెళ్ళారని చెబుతారు. ఉట్టి అబద్ధం. ఈసారి కొంచెం జాగ్రత్తగా, మీకోసం అని గోరఖపూర్ వాళ్ళు కూడా తెలుగు లిపిలో వేశారు రామాయణాన్ని, సంస్కృత శ్లోకాన్ని నాగర లిపిలో కాకుండా తెలుగు లిపిలో వేశారు. అందులో చూడండిసారి, పుత్రకామేష్టి యాగం దశరథుడు చేస్తూ ఉండగా ఋష్యశృంగుణ్ణి అధ్వర్యుడిగా చేసుకుని ఆ సమయంలో దేవతలంతా వచ్చారు. కానీ దేవతలు మానవులకి ఎందుకు కనబడరు అంటే, దేవతలు ఎప్పుడూ అదృశ్య రూపంలో ఆహ్వానించగానే వచ్చి కూర్చుంటారు. ఇంద్రమావాహయామి స్థాపయామి పూజయామని కానీ ఇంద్రుడు అక్కడ కూర్చుంటాడు. ఆ ఇంద్రుడు ఈ కంటికి కనపడ్డు. సకల దేవతలు దిక్పాలకులు బ్రహ్మతో పాటు వచ్చారు. అందరూ కూర్చున్నాక బ్రహ్మదేవుడి దగ్గరకు వచ్చి దేవతలంతా మహాత్మా రావణుడు విజృంభిస్తున్నాడు, లోకాలన్నిటినీ చీల్చి చెండాడుతున్నాడు, పరమకాముకుడు వాడి పరిపాలనలో స్త్రీలకి భద్రత లేదు, ఋషులకి అసలు భద్రత లేదు, యాగాలు ఆగిపోయాయి, దుష్కర్మలు పెరిగిపోయాయి, వీణ్ణి సంహరించి మాకు రక్షణ కలిగించేవాడు ఎవడున్నాడు బాబోయ్ అని గట్టిగా మొరపెట్టారు. సరిగ్గా బ్రహ్మ దగ్గర వీళ్ళంతా మొరపెడుతూ ఉంటే ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు కూడా యాగానికి వచ్చాడు. త్రిమూర్తులు లేని యాగం యాగం కాదు. అంచేత విష్ణవే యదన్నమమా అనవలసిందే హవిస్సు. విష్ణు ఆఖరుని వచ్చాడు అందరికంటే. ఆ మహాత్ముడు రాగానే భక్తితో అందరూ లేచి నిలబడి సాష్టాంగ నమస్కారం చేశారు. అంటే యజ్ఞం యజ్ఞం కిందే సాగుతోంది, వీళ్ల సంభాషణ వీళ్ళది సాగుతూనే ఉంది. అందరూ ఆయన పాదాల మీద పడి, ప్రభు లోకాలన్నీ అట్టుడిగిపోతున్నాయి, రావణుడి అకృత్యాలకి అంతం లేకుండా ఉంది, ఈ లోకంలో ఎప్పుడు ఏ రాజుని చంపుతాడో, ఎప్పుడు ఎవరిని చంపి ఎవరి భార్యలను ఎత్తుకుపోతాడో అని అందరూ భయపడుతున్నాం. నిన్నగాక మొన్న రంభ మానభంగంతో దేవస్త్రీలు బయట తిరగాలంటే భయపడుతున్నారు, వీడు పరమనీచుడు, ఆ నీచత్వం తట్టుకోలేకపోతున్నాం అని రంభని స్వయంగా చూపించారు విష్ణువుకి. రంభ ఒక రోజున సాయంత్రం వేళ నలకోబరుడి దగ్గరికి తెల్లని బట్టలు కట్టుకుని బయలుదేరింది. అసలే పౌర్ణమి, పూర్ణిమ నాడు స్వచ్ఛమైన పిండి వెన్నెలు కురుస్తూ ఉండగా మంచి తెల్లని మిసమిసలాడిపోతున్న మల్లె పువ్వు రంగులో ఉండే వస్త్రాలు ధరించి నలకోబరుడి దగ్గరికి పాటలు పాడుకుంటూ బయలుదేరిందిట. సాధ్యమైనంత వరకు నీచులు ఉంటారు కనుక ఆ రోజుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండేవారు. అన్ని వేళలా మనవి కావు కదా, అందులో రావణుడు తిరుగుతున్నాడు కాబట్టి ఆడవాళ్ళు కొంత భయపడ్డారు. అన్ని కాలాలలోనూ నీచులు ఉంటారు, మహాత్ములు ఉంటారు. నీచులున్నప్పుడు ఏం మేము ఎందుకు తిరగకూడదు అంటే, వాడు నీచుడు వాడి లక్షణమే స్త్రీలను పాడు చేయడం. అందుకని తక్కిన అప్సరసలు ఎవరూ బయట తిరగడం మానేశారు రావణాసురుడికి భయపడి. ఒక్క రంభ మాత్రం, ఆ నేను నలకోబరుడి భార్యని, నలకోబరుడు అంటే కుబేరుడి యొక్క కొడుకు, ఒకవేళ రావణుడు ఎదురుపడినా నీ కొడుకుకి భార్యని కోడల్ని అని తప్పించుకోవచ్చు అనుకుని నిర్భయంగా తిరిగింది పాపం. రావణాసురుడి దగ్గర వావి వరసాట. అసలు వాడు అంత క్రూరుడు అంత నీచుడు, వాడి దగ్గర ఉచ్చి నీచాలు లేవు. సరిగ్గా వాడు విమానం ఎక్కి పుష్పక విమానం ఎక్కి వస్తున్నాడు, ఎదురుగుండా రంభ కనబడింది. మంచి అద్భుతంగా గానంట, నిజంగా ఉత్తరకాండలో రాస్తారు రామాయణ ఉత్తరకాండలో. ఆ గానానికి రాళ్ళు కూడా పరవశించిపోయాయి. నృత్యము గొప్పది, గానము గొప్పది. ఈ సృష్టిలో నా వంటి సౌందర్యవతి లేదు, యోగులైన మహాభోగులైన ఎవరైనా నా వెంట పడవలసిందే అన్నది. ఈ పాట విని రావణుడు పరవశించిపోయి వచ్చాడు. నువ్వెవరివి అన్నాడు. నెలత ఇటువంటి నీరూపు నీదు గీతమును కన్న విన్న కంకంటి పాపరాజు గారు ఉత్తర రామాయణంలో ఈ శ్లోకానికి అనువాదంగా అద్భుతమైన పద్యం రాశాడనమాట. ఓ సుందరీమణి, నీ రూపం, నీ గానం, నీ నృత్యం ఇంతవరకు నేను ఎక్కడా చూడలేదు. అసలు ఇటువంటి స్త్రీని పొందినప్పుడు కదా పురుషుడు భాగ్యవంతుడు అన్నాడు. అంటే ఆవిడ కొంచెం కంగారు పడి, ఒరే నాయనా నువ్వు నాకు మావయ్యవి, మావయ్య గారు అంది పైగా. మావయ్య గారా, ఈ వరస ఏమిటన్నాడు వాడు. అసలు తిక్కన గారు నిర్వచనోత్తర రామాయణంలో రాశాడంటే గొప్ప పద్యం, పొల్లు పగు బ్రహ్మవంశమున్న బుట్టి శృతుల్ పఠించి ఘోర నిష్ఠల తపముంబొనర్చి బహు సత్క్రియలు దినమిమ్ము వంటి పెద్దలే తగువ ఆవియున్ వరుస దప్పి చెరించిన ధాత్రి లోపల కలులిక పాయనే ఋతురే కాపథముల్ ధనుజాధినాయక. పవిత్రమైన బ్రహ్మవంశంలో పుట్టావు. బ్రహ్మ మానస పుత్రుడు పులస్త్యుడు, పులస్త్యుడు కొడుకు విశ్రవుడు, విశ్రవ ప్రజాపతి కొడుకు నువ్వు. అంటే బ్రహ్మవంశంలో పుట్టిన ఉత్తముడివి నువ్వు. పైగా శృతుల్ పఠించి, వేదాలు చదువుకున్న పూర్తిగా చతుర్వేదాలు చదువుకున్నవాడు, వాడు సామాన్యుడు కాదు. రావణాసురుడు పరమ పండితుడండి బాబు. వాడు రాసిన స్తోత్రాలు వింటే ఇటువంటి సంస్కృత పాండిత్యం సాధారణ మానవుడికి ఉంటుందా అనిపిస్తుంది అనమాట. నవవ్యాకరణ పండితుడు వాడు. హనుమంతుడి తర్వాత మళ్ళీ వాడిదే స్థానం భూలోకంలో, అంత పండితుడు వాడు. ఘోర నిష్ఠతో తపస్సు చేసావు, ఎన్నో యజ్ఞాలు చేసావు, అటువంటి నువ్వే వావి వరస తప్పి చెరిస్తే, అన్నగారి కోడల్ని భ్రష్టురాల్ని చేస్తే ఇక లోకంలో అధర్మం పెరిగిపోదా ఆడవాళ్ళు నిర్భయంగా తిరగగలరా? ఓ ధనుజాధినాయక, నా మాట విను. స్వయంగా మీ అన్నగారి కొడుకు నలకోబరుడి భార్యను నేను. అన్న కొడుకు కన్న కొడుకుతో సమానం, అంటే నీ కొడుకు భార్యను నేను అంది. వాడు సామాన్యుడు కదని ముందే చెప్పే కదా. వాడు ఒకటా రెండా ఎన్ని సంభాషణలు చేశాడో. నేను చెప్పేగా మన అదృష్టం ఏంటంటే, సంస్కృతంలో ఎంత గొప్ప కవులు పుట్టారో మనకి తెలుగులో అటువంటి కవులు పుట్టారు. మొత్తం రామాయణంలో ఉత్తరకాండ చాలా గొప్పది. ఆ ఉత్తరకాండను అనువాదం చేసిన వాళ్ళలో తిక్కన గారు నిర్వచనోత్తర రామాయణం రాశాడు, కంకంటి పాపరాజు గారు ఉత్తర రామాయణం రాశాడు. ఈ ఇద్దరికి మనం నిత్యం రుణపడి ఉండాలి. ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు. తిక్కన గారు ఎలాగో మహానుభావుడు, అద్వితీయుడు, కవిత్రయంలో ద్వితీయుడైన అద్వితీయుడు. ఇక కంకంటి పాపరాజు గారు నేటికి దాదాపు 350 సంవత్సరాల క్రితం మనోహర రీతిలో రాసేశాడు. ఆయన రాసిన గొప్ప పద్యం అన్నమాట. రావణుడు, ఏమిటి నువ్వు నా అన్న కొడుకుని పెళ్లి చేసుకున్నావు, నా కోడలను అంటావా? నీకు అసలు వావి వరస ఏమిటి? నువ్వు దేవలోకంలో వేశ్యవి. వేశ్యలకి వరస ఏమిటి? జన్న కుంటు సుతుడును జన్నంబు సల్లిపిన నెలతవారేమి కావలయు నీకు, అన్నదమ్ములు సోమయాజులై వచ్చిన లలనా వారేమి కావలయు నీకు, బావయు మరదయు బవరాన నీల్గిన కలికి వారేమి కావలయు నీకు. ఒక మాట చెబుతున్నా విను. అన్న తమ్ముడు ఇద్దరు యుద్ధానికి వెళ్ళారు. యుద్ధంలో చచ్చిపోయారు. చచ్చిపోయిన వాడికి ఏమొస్తుంది? వీర స్వర్గం వస్తుంది. స్వర్గానికి రాగానే రంభా సంగమం వాళ్ళకు ఉంటుంది. అన్నదమ్ములిద్దరూ యుద్ధంలో చచ్చిపోయి స్వర్గానికి వస్తే అప్పుడు అన్నగారికి తమ్ముడికి నువ్వు భార్యమైనప్పుడు నీకు ఏం వరస అవుతుందో చెప్పు. ఓ తండ్రి కొడుకు యజ్ఞం చేసి శరీరం విడిచిపెట్టాక స్వర్గానికి వచ్చారు. ఒకడు తండ్రి ఒకడు కొడుకే. కానీ శరీరం విడిచిపెట్టి స్వర్గానికి వచ్చాక వాళ్ళకు కూడా రంభా సంగమం ఉంటుంది. అప్పుడు వాళ్ళకి నీ వరసలు ఏమని చెప్పుకుంటావు? ఇక ఓ బావగారు మరిది గారు యుద్ధంలో చచ్చిపోయి వచ్చారు. అప్పుడు ఏమవుతావు నువ్వు? వా వివరుసలు గణియంపవచ్చితేని మెల్లత నాతోడ మాటాడవశమే నీకు, వనిత మాతోడ మాటాడవశమే నీకు, చాలు చాలింక వెర్రి వదాలు మాని వగలు తీరిచి అలవే చిగురుబోణి. కాబట్టి అనవసరమైన వ్యర్థవాదాలు విడిచిపెట్టాయి. నీకు వావి వరస లేదు. దేవవేశ్యలకి అసలు నిత్య యౌవనమని, వాళ్ళు ఎప్పుడు నిత్య కన్యలని శాస్త్రం అన్నాడు. ఆవిడ ఎంతో బతిమాలింది. కానీ వాడు ఆ నీచుడు అక్కడే ఒక బండరాతి మీద పరుండబెట్టి మానభంగం చేసి విడిచిపెట్టాడు. అప్పుడు ఆవిడ ఏడుస్తూ నలకోబరుడి దగ్గరికి వెళ్ళింది. నలకోబరుడు ఆగ్రహించి, ఇష్టం లేని స్త్రీ సంభోగం చేస్తే ఆ క్షణమే నీ తల పగిలి 1000 చక్కలై చచ్చిపోతావు అని శపించాడు. ఆ శపించిన 3 రోజుల తర్వాత పుంజిక స్థల అని మరొక అప్సరస ఉంది. ఆవిడ బ్రహ్మ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే ఆమెని చేర్చాడు వీడు. అంటే వాడి తల 1000 చక్కలు అవ్వలేదు. ఎందువల్ల అర్థమైంది కదా మీకు, నలకోబరుడి శక్తి రావణాసురుడి ముందు పనిచేయలేదు. మహాశక్తివంతుడైన రావణాసురుడి తపశ్శక్తిని ఈ నలకోబరుడి శాపం ఏం చేయలేదు. దాంతో పుంజిక స్థలని తెరిచాడు. అప్పుడు రావణుడిని ఏమన్నాడు బ్రహ్మ? వారి దుర్మార్గుడా, ఈ రోజు నుంచి నీకు ఇష్టం లేని స్త్రీని బలాత్కరిస్తే నువ్వు చచ్చిపోతావు అని శపించాడు. బ్రహ్మ శాపం పెట్టగానే వాడు భయపడ్డాడు. అందుకే ఇష్టం లేని స్త్రీ జోలికి వెళ్ళడం మానేశాడు. సీతని అపహరించి తెచ్చి కూడా ఎందుకు బలాత్కరించలేకపోయాడో యుద్ధకాండలో చెప్పాడు. యుద్ధకాండలో రాక్షసుడు వచ్చి ఈ సుమాలి మాలి వంటి వాళ్ళు కుక్కుటవత్తు ఒక కోడిలాగా సీతను ఎందుకు అనుభవించకూడదు అంటే, వారి మీ తెలివితేటలు నాకు లేక కాదు, మీకంటే 7 ఆకులు ఎక్కువ చదివాను, కానీ బ్రహ్మగారు శాపం పెట్టారు, వరం ఇచ్చిన బ్రహ్మగారు శాపం పెడితే నేను చస్తాను, అందుకే భయపడి ఆమె జోలికి వెళ్ళడం లేదు అన్నాడు వాడు. ఈ విధంగా స్త్రీలను ఎప్పటికప్పుడు వాడు ఇష్టం వచ్చినట్టు ఎత్తుకుపోతున్నాడు. పరమనీచుడు క్షుద్రుడు, ఎప్పుడు ఎవరికి ఆయువు మూడుతుందో తెలియదు. కాబట్టి శ్రీమన్నారాయణ నువ్వే రక్షించాలి బాబో అనగానే శ్రీ మహావిష్ణువు క్షణకాలం ఆలోచన చేసి, ఈ బ్రహ్మదేవుడు రావణుడికి వరాలు ఇచ్చినప్పుడు రావణుడు అహంకారంతో దేవతల వల్ల, రాక్షసుల వల్ల, యక్షుల వల్ల, కిన్నరుల వల్ల, కింపురుషుల వల్ల, దైత్యాదుల వల్ల, గరుడుల వల్ల, సేనుల వల్ల, సాధ్వుల వల్ల, ఎవరి వల్ల మరణం లేకుండా వరం కోరాడు. ఒక్క నరులను మాత్రం వాడు విస్మరించాడు. మానవుల్ని మేము పీక్కు తింటాం, సాయంకాలం పాటు బడ్డీ కొట్ల దగ్గర చికెన్ పకోడీ తిన్నట్లుగా మానవుల్ని పీక్కు తినే నాకు ఈ మానవులు లెక్క, వీళ్ళని చంపి అవతల పారేస్తాను కాబట్టి మానవులను, క్షుద్రులను నేను అసలు లెక్కలోకే తీసుకోను, పరిగణించను కాబట్టి మానవుల వల్ల తప్ప ఇంకెవరి వల్ల నాకు మరణం లేకుండా వరం కరుణించు, విరించి నీ గురించి తపస్సు చేశాను అన్నాడు. అనగానే బ్రహ్మ తథాస్తు అన్నాడు. ఇప్పుడు వీడికి ఆనాటి ఆ వరమే మృత్యు అవుతోంది. వీడికి మానవులంటే నిర్లక్ష్యం. ఆ మానవుడు కూడా పరిపూర్ణ మానవుడు అయి ఉండాలి. సామాన్య మానవుడి చేతిలో చావడు, మానవుల చేతిలోనే చచ్చిపోయేటట్లయితే ఆ రోజులు ఎంతమంది లేరు. కానీ వాడు నిజంగా మానవుడు అయి ఉండాలి, ధర్మమూర్తి అయిన మానవుడు అయి ఉండాలి. నేనే ఈ దశరథ మహారాజు గారి యజ్ఞానికి మెచ్చుకుని నా పరివారంతో కలిసి ఆదిశేషుడితో శంఖచక్రాలతో కలిసి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులుగా అవతరిస్తాను, అవతరించి రావణ వధ చేస్తాను. నేను వధ చెయ్యాలంటే నాకు కొంతమంది మీలాంటి వాళ్ళ సహకారం కావాలి. వీడికి గౌతముడి వంటి ఎంతోమంది మహర్షుల శాపాలున్నాయి. ఆ శాపాల వల్ల, వానరుల వల్ల కూడా వీడు చస్తాడు. నరులు వానరులు కలిస్తేనే వీడిని చంపగలం. కాబట్టి ఓ బ్రహ్మ, దేవేంద్ర, వాయుదేవ, అగ్నిదేవ, యమ, వరుణ, నిరృతి, తక్కిన దిక్పాలకులారా, వసువులారా, మీరందరూ మీ మీ తేజస్సులతో వానర రూపాలలో, భల్లూక రూపాలలో, గోపుచ్చ రూపాలలో పుట్టండి అనగానే బ్రహ్మదేవుడు అన్నాడు, నేను చాలా కాలం క్రితం ఒకసారి ఇలా ఆవులించాను, అప్పుడు నా నోట్లో నుంచి జాంబువంతుడనే మహాత్ముడు ఎప్పుడో పుట్టాడు, కాబట్టి నేను మీ అందరికంటే ముందే విధి నిర్వహణ చేశాను అన్నాడు. జాంబువంతుడు యుద్ధరంగంలో సహాయపడతాడు, అందరికంటే పెద్దవాడు ఆయన. కానీ చిత్ర చెప్పమంటారా, అసలు ఆయనకి రిటైర్మెంట్ లేదు. కొంతమంది అదృష్టం అన్నమాట, ఎప్పుడో సృష్టి ఆరంభకాలంలో పుట్టేట. భూమి చుట్టూ వామనావతారంలో వామనుడి చుట్టూ కూడా ప్రదక్షిణ చేసినవాడు జాంబువంతుడు అంటే. ఆ మాట సుందరకాండలో, కిష్కింధాకాండలో స్వయంగా చెప్పుకుంటాడు ఆయన కూడా. కానీ మళ్ళీ ద్వాపర యుగంలో కృష్ణుడితో కూడా యుద్ధం చేశాడు. ఇప్పటికి కూడా ఆయన గంధమాదన పర్వతం మీద ఉన్నాడు. ఆయనతో యుద్ధం చేసి ఆయన్ని జయించడం ఎవడి వల్ల కాదు, చాలా గట్టివాడు ఆయన. ఇక మిగిలిన వాళ్ళంతా మీ మీ శక్తులతో భూలోకంలో పుట్టండి అనగానే వెంటనే ఏం చేశాడు ఇంద్రుడు, తన అంశతోటి వాలిని సృష్టించాడు. సూర్యభగవానుడి తేజస్సు నుంచి సుగ్రీవుడు ఆవిర్భవించాడు. ఇక వాయుదేవుడు ఏమన్నాడు, ఇప్పటికే రుద్రవీర్యాన్ని నా దగ్గర పెట్టుకున్నాను, దీని ద్వారా హనుమంతుడు అనే మహానుభావుణ్ణి ఆవిర్భవింపజేస్తానన్నాడు. ఇంకా పరమపూజ్యుడు కుబేరుడు గంధమాధ నుండి సృష్టించాడు. ఇలా ఒక్కొక్కరు తమ తమ అంశలతో ఎంతోమంది వానరుల్ని, భల్లూకాలని, గోపుచ్చాలు, గోపుచ్చాలు అంటే కొండముచ్చులు, మూతి నల్లగా ఉన్న కోతుల్ని గోపుచ్చం అంటాం, కొండముచ్చుల్ని తెగ సృష్టించారు. లక్షలు కోట్ల సంఖ్యలో పుట్టుకొచ్చారు. వీరంతా ఒక్కొక్కరు ఒక్కొక్క పర్వతాన్ని నివాస స్థానంగా చేసుకున్నారు. వాళ్ళలో ఎక్కువ మంది వృక్షరజుడు అనే ఒక రాజుగారిని ఆశ్రయించుకున్నారు. ఆ వృక్షరజుడు కొడుకులే వాలి, సుగ్రీవుడు. ఈ విధంగా రామావతారానికి ముందే వెనక ఉండవలసిన నేపథ్యం అంతా జరిగిపోయిందనమాట. మహానుభావులంతా పుట్టారు. ఆ తర్వాత యజ్ఞంలో యజ్ఞపాయసాన్ని శ్రీమన్నారాయణ అనుగ్రహంతో యజ్ఞపురుషుడు ఇచ్చాడు. కాబట్టి శ్రీహరి యొక్క అనుజ్ఞ అయ్యింది. నరవానరులు తయారవుతున్నారు. ఆ సమయంలో అంజనాదేవి అక్కడ కఠోర తపస్సులో ఉంది వెంకటాద్రి దగ్గర. ఒక రోజున రోజులాగే ఆవిడ చేతిలో ఓ ఫలం పడింది. వాయుదేవుడు నిత్యం ఆవిడ తపస్సుకు మెచ్చుకుని తినడానికి ఓ పండు ఇస్తున్నాడని చెప్పుకున్నాం కదా. ఒకనాడు ఒక ఫలం పడగానే ఆ ఫలాన్ని కళ్ళకత్తుకుని భుజించింది. వెంటనే ఏమైందట, ఆవిడకి వికారం పుట్టింది, వాంతి చేసుకునేంత పని అయ్యింది, ఏదో తెలియని విచిత్రమైన వేవిళ్ల బాధ ప్రారంభమయ్యింది, పులుపు తినాలనే కోరిక కలిగింది. గర్భవతులకు ఎక్కువగా పులుపు తినాలని పూర్వకాలంలో అప్పుడంటే అలా ఉండేదిలేండి శరీర ఆరోగ్యం. కాస్త పులుపు తినాలని, కచ్చికలు తినాలని, ఏవేవో రకరకాల పదార్థాలు తినాలని కోరిక, మధ్యాహ్నం పూట నిద్ర ఇవన్నీ వచ్చేవిట. ఇప్పుడు కలియుగంలో అవన్నీ కూడా పోయినట్టున్నాయి, అవి ఎక్కడా కనపడటం లేదు. కానీ ఈవిడికి అన్ని గర్భచిహ్నాలే. స్వాంగేషు గర్భచిహ్నాని సాదృష్ట్వా హ్రీమనాఖ్యభూత్. మొత్తం మీద ఆమె శరీరం అంతా గర్భం వల్ల వచ్చే బాధలు మొదలయ్యాయి. గర్భచిహ్నాలు పొడచూపాయి. సిగ్గుపడింది ఆమె. ఏమిటిది, నా భర్తకి దూరంగా 1000 నుంచి ఈ ప్రాంతంలో ఉండి కఠోర నియమంతో తపస్సు చేస్తున్నాను నిరాహార దీక్షతో, అటువంటి నాకు గర్భం రావడం ఏమిటి? ఇది నా భర్తకి తెలిస్తే అమనుకుంటాడు, పెద్దలకి తెలిస్తే అప్రతిష్ట కదా, అన్నిటికీ మించి పరమపతివ్రతనైన నాకు ఈ కర్మయోగం ఏమిటి అని కొంచెం సిగ్గుపడింది. అంతలోనే కోపం తెచ్చుకుని ఎవడో నీచుడు అదృశ్య రూపంలో అత్యాచారం చేసినట్టున్నాడు, వాడు అంతం చూస్తాను శపిస్తానని కమండలంలో నుంచి నీరు తీసుకోగానే వాయుదేవుడు గజగజలాడిపోయి కంగారు పడక తల్లో అని ఆకాశవాణి రూపంలో ఆవిడతో అన్నట్ట, ఓ అమ్మ అంజనాదేవి నువ్వేం భయపడక్కర్లా, నీకు వ్రతభంగం కలగలేదు. మా భూతే వ్రతభంగోయం, ఇది నీకు వ్రతభంగం కాదు, నువ్వు పరమపతివ్రతవే, ఈ గర్భం రావడానికి కారణం వేరే ఉన్నది, నువ్వు మాత్రం భయపడకు. మా విషీద వరాననే, ఓ పతివ్రత శిరోమణి నువ్వు దుఃఖించకు, ముందుగా ఏడవకు. అనగానే ఏడవకుండా ఎలా ఉంటానండి, వ్రతభంగం కాదంటావు, ఇది పాతివ్రత్యానికి భంగం కాదంటావు, కానీ గర్భం ఎలా వచ్చింది అన్నది వెంటనే ఆవిడ అదే చెబుతున్నా విను. ఈశ్వరుడు జగన్మాత గర్భంలో తన తేజస్సుని సకల దేవతా తేజస్సులతో కలిపి ఒక పిండంగా చేసి ప్రవేశపెట్టాడు. ఆ తేజస్సుని అగ్నిదేవుడు కొంతకాలం భరించాడు. ఆ అగ్ని దగ్గర నుంచి ఆ తేజస్సుని నేను స్వీకరించాను, అదే నేను నీకు ఫల రూపంలో ఇచ్చాను. ఇచ్చిన నేను వాయుదేవుణ్ణి, వాయువు అన్ని జీవుల్లో ఉంటాడు, నీ హృదయంలో నీ మనస్సులో నీ శరీరంలోని అణు అణువులోనూ వాయువు ఉన్నది. కాబట్టి వాయువు అగ్ని జలం ఆకాశం భూమి ఈ పంచభూతాలు ఎవరికి పరాయి, పురుషులు కారు స్త్రీలు కారు. కాబట్టి నీకొచ్చిన గర్భం దేవ ప్రసాదాత్తే గర్భే మహావ్యక్తి భవిష్యతి, దేవప్రసాదం ఇది, దేవతల అనుగ్రహంతో నీ గర్భం నుంచి ఒక మహాపురుషుడు పుడతాడు, వాడు సామాన్యుడు కాదు, 3 లోకాలలో పేరు తెచ్చుకుంటాడు. అతడే పుట్టకపోతే దేవతలకి దిక్కులేదు, వానరులకి దిక్కులేదు, భూమి మొత్తం నాశనమైపోతుంది అతడు పుట్టకపోతే. ఎందుకంటే భూదేవి ఎంతమంది పుణ్యాత్ముళ్ళైనా మొయ్యగలదు, కానీ ఒక్క పాపాత్ముణ్ణి కూడా మొయ్యలేదు. ఇప్పుడు ప్రస్తుతం భూమండలంలో పరమ పాపాత్ములు పెరిగిపోయారు, ఏ వేపు చూచినా అసురులు దైత్యులు వీళ్ళు చేస్తున్న అకృత్యాలకి భూదేవి గిజగిజలాడుతున్నది. కోటానుకోట్ల పాపాత్ములైన రాక్షసుల్ని సంహరించి ధర్మ సంస్థాపన చేయడానికి శ్రీహరి పుట్టబోతున్నాడు. ఆ శ్రీహరికి దూతగా, దాసుడిగా, మహాత్ముడిగా, పండితుడిగా, ఆచార్యుడిగా ప్రసిద్ధికెక్కబోతున్న ఒక మహాపురుషుడు నీ గర్భం నుంచి పుడతాడు, కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండు అనగానే ఆవిడ, ఏమండి మీరు చెప్పిన ప్రకారం నేను దుఃఖం విడిచిపెడతాను, పతివ్రతను అన్నారు కానీ, కానీ ఎంతైనా నా భర్త ఈ విషయం వింటే ఏమంటాడోనని నా భయం, నాకు చెప్పిన మాటే మా ఆయనకు కూడా చెప్పండి అంది. నీ భర్తకు ముందే చెప్పానమ్మా, అది నీకు ఇప్పుడు చెబుతున్నాను విను. నీ భర్త ఇది విని సంతోషించాడు, కంగారేం పడకు, నీ ప్రసవ సమయానికి నీ భర్త వస్తాడు, నిన్ను గౌరవిస్తాడు, మహాత్ములైన గురువులు చెప్పిన వాక్కి ఇది విశ్వసించు అన్నాడు. వాయుదేవుడు ఇలా అనగానే అమ్మయ్యాన ఆవిడ కాస్త సంతోషించింది, దుఃఖం విడిచిపెట్టింది, ఆశ్వాసం పొందింది. ఆ సమయంలో పార్వతీదేవి శివుడి దగ్గరకు వచ్చి, ఏమండి మీ అమోఘమైన తేజస్సుతో అంజనా గర్భంలో ప్రవేశించారు, ఎప్పుడూ మీరు విడిగా వెళ్ళడం అలవట్లేదు, మనం అర్ధనారీశ్వరులం, భూలోకంలో అంటే వ్యర్ధనారీశ్వరులు ఎవరికి వెళ్ళి వెళ్ళిపోతూ ఉంటారు సినిమాలకో షికార్లకో, కానీ మనం అలా వెళ్ళమే, ఎక్కడికి వెళ్ళినా సగం నేను సగం మీరు ఉండవలసిందే, మీరు మాత్రమే గర్భంలో ప్రవేశించి నేను లేకపోతే పుట్టే మీ అంశ జగత్ప్రసిద్ధికి ఎక్కదు, నన్నేం చేయమంటారు అంది. శివుడు చిరునవ్వు నవ్వాడు, నేను వానర రూపంలో లోపల తయారవుతాను, వానరుడికి తోక ఉండాలి, తోకలేని కోతి రెక్కలు లేని పెట్ట ఎందుకు పనికిరావు, ఆ తోక నువ్వు అయిపో, తోకలో నువ్వు ఉండు అన్నాడు. అదనమాట హనుమంతుడి తోక కొన్న గొప్పతనం, హనుమంతుడి శరీరం అంతా ఈశ్వరుడు, తోక మాత్రం అమ్మవారు. మామూలు వాడు చెప్పలే ఈ మాట, స్వయంగా పార్వతీదేవికి శివుడు చెప్పాడు ఉమా సంహితలో, అదే మైత్రేయుడికి పరాశరుడు చెప్పాడు, పరాశర సంహితను ఉంటుంది, అందుకనే హనుమంతుడికి ఎప్పటికి కూడా వాల పూజ అని చేస్తారు. వాల శబ్దానికి ఇంకో అర్థం ఏమిటో తెలిసి అదే బాల, సంస్కృతంలో వభయోరభేద, వాకీ బాకీ తేడా లేదు, అందుకే బాల పూజ వాల పూజ సమానమే. బాలరూపంలో అమ్మవారిని పూజించడం ఎంతో, హనుమంతుడి తోకకి అభిషేకం చేయడం అంత. హిమాలయ పర్వత ప్రాంగణంలో బదరీ దగ్గర ఒక గొప్ప ఆంజనేయుడి ఆలయం ఉంది కొండ మీద. అక్కడ ప్రతి శనివారం నాడు ఒక అర్చకుడు పాక్కుంటూ పైకి వెళ్ళి ఆ హనుమంతుడి తోకని 16 ద్రవ్యాలతో అభిషేకం చేస్తాడు. మంచి అద్భుతమైన పంచదార నీళ్లతోటి, చెరకు రసంతోటి, ఆవు పాలతోటి, ఆవు పెరుగుతోటి, తేనెతోటి, ఆవు నెయ్యితోటి, బియ్యము బాగా రుబ్బి పిండి కింద తయారు చేస్తారు. అక్కడ మాత్రమే, ఇంకెక్కడా దొరకదు. బియ్యపు పిండిని నీళ్లలో కలిపి ఆ నీళ్ల కడుగుతోటి అభిషేకం చేస్తారు. ఇలా మొత్తం 16 ద్రవ్యాలతో శనివారం అభిషేకం చేస్తారు. కానీ ఆ పైకి అంత తేలిగ్గా ఎవరు వెళ్ళలేరు. వెళ్ళాలని వెళ్ళి నేను కూడా ఒకసారి కాళ్ళు దారినంత పని అయింది. మొత్తం మీద వెళ్ళాననుకోండి, మళ్ళీ వెళ్ళాలంటే వెళ్ళలేకపోతున్నాం. అంత క్లిష్టం ఆ మార్గం, మంచుకి కిందకి జారిపోతాం. ఎందుకు చెబుతానంటే ఆ పూజకి ప్రత్యేకంగా వాల పూజ, బాలపూజ అని పేరు. అమ్మవారి ఉపాసకులంతా కూడా అందుకే ఆంజనేయుడి తోకకి అభిషేకం చేయడంలో రహస్యం అది. అమ్మే తోక ఆంజనేయుడు. అందుకే ఏకకాలంలో అభేదతత్వం, అయ్యవారు అమ్మవారు కలిసిన రూపం అన్నమాట. ఆ రూపంతో ఉన్నాడు కాబట్టి ఆయన అంత శక్తివంతుడయ్యాడు. ఎప్పుడన్నా వెడుతున్నప్పుడు తోకలా ఓంకారంలో ఉంటుంది. అమ్మవారు ప్రణవస్వరూపిణి, అందుకే ఆంజనేయుడి తోక ఎప్పుడు తోండి మీకు ఎగురుతూ ఉంటే ఓంకారం ఎగిరినట్టు ఉంటుంది. ఆ తోక పైకి లేస్తే ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు పెరుగుతుంది. ఎందుకంటే అది శక్తి, ఆదిశక్తి గనక ఆ తోక. అలా తోకగా మారింది అమ్మ. ఆ తర్వాత క్రమంగా 12 నెలలు నిండాయి. సాధారణంగా అందరూ 10వ మాసంలో పిల్లవాడిని కంటారు, కానీ అంజనాదేవి 12వ మాసంలో పిల్లవాడిని కన్నది. వైశాఖ మాసంలో గర్భవతి అయ్యింది. మళ్ళీ వైశాఖ మాసంలోనే ఆవిడ పిల్లవాడిని కన్నది. వైశాఖే మాసి కృష్ణాయాం దశమీ మంద సంయుత పూర్వ ప్రోష్ఠపదాయుక్త తథా వై ధృతి సంయుత తస్యాం మధ్యాహ్న వేళాయాం జనయామాస వై సుతం. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమీ తిథి మంద సంయుత అంటే మందవారం, శనివారం కూడా వచ్చింది. శనివారానికి అన్ని వారాల్లో ఎందుకు పేరు వచ్చిందంటే హనుమజ్జన్మనో హేతు మందవార ప్రశస్యతే సర్వేష్వపిచ వారేషు. అన్ని వారాల్లో శనివారం బాగా ప్రసిద్ధికెక్కుతుంది, అందులో కలియుగంలో ముఖ్యంగా. ఎందుకంటే హనుమంతుడు ఆ వారం నాడే పుట్టడం వల్లే. శనివారం వచ్చిందంటే ఇటు నవగ్రహాలకి ప్రదక్షిణ చేస్తాం, శనికి అభిషేకం చేస్తాం, హనుమంతుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తాం, వాళ్ళ పూజ చేస్తాం, ఆయనకి మాషచక్రాలని వడమాల అనే పేరుతో వేస్తాం. వడమాల అనకూడదు, మాషమాల అనాలి. అయినా మన ఇష్టం కదా. కలియుగంలో ఎలా ఉంటుందంటే భాష కంటే ఏదో భావం ప్రధానం అనుకున్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటుంది. అంచేత దాన్ని పక్కన పెడితే మొత్తం మీద గారెలు దండ వేసి పూజ చేయాలి, ఆ రోజే గంధసింధు అని అవన్నీ కథలు మనకి ఎలాగో భవిష్యత్తులో వస్తాయి. ఒక్కొక్క పూజ హనుమంతుడికి ఎందుకు చేస్తున్నామో ఆ అపూర్వ కథలన్నీ నభూతో నభవిష్యతి అన్న రీతుల్లో పురాణాల్లో రాశారు. మనకు అదృష్టవశాత్తు ఒకరోజు రెండు రోజులు కాకుండా 40 రోజులు చెప్పుకుంటున్నాం కాబట్టి సంపూర్ణంగా చెప్పుకునే అవకాశం వచ్చిందన్నమాట. ఈ హనుమంతుడు పుట్టడం వల్లే వారాలలో మందవారం అంత ప్రసిద్ధికి ఎక్కింది. చెప్పాగా వైశాఖ మాసం కృష్ణపక్షం దశమీ తిథి శనివారం, పూర్వాభాద్ర నక్షత్రం వైధృతి అనే యోగం ఆ సమయంలో ఉంది. తస్యాం మధ్యాహ్న వేళాయాం 11:42 ఆ సమయంలో హనుమంతుడు కుమారుడు భూలోకంలో పుట్టాడు. అంజనాదేవికి కొడుకు పుట్టాడు. సాధారణంగా పుట్టిన పిల్లలు ఎలా ఉంటారు, చిన్నపిల్లలుగా కోతులైనా బుల్లి బుల్లి పిల్లల కింద పుట్టి కళ్ళు మూసుకుని ఏవో కిచకిచలాడుతూ ఉండాలి. కానీ ఆ పుట్టడంతో ఆయన ఎంత అపూర్వంగా పుట్టాడో 8 శ్లోకాల్లో ఆయన్ని వర్ణించారు. అసలు ఈ వర్ణన వినడమే మన అదృష్టం. ఇవాళ ఏం వారం? అదనమాట. చూసారా, శనివారం నాడు ఆయన పుట్టాడు. శనివారం నాడు ఇక్కడ కూడా మనకి ఆ కథలో అది వచ్చింది. శనివారం నాడు ఆయన వర్ణన చేశారు పరాశరులు వారు. ఈరోజే వర్ణన చేసుకుంటున్నాం. ఇవన్నీ మనం అనుకుంటే వచ్చేవి కా, ఒక ప్రణాళికతో జరగవు. ఈ ప్రణాళిక అంతా పరమేశ్వరుడి ప్రణాళిక. మహాబలం మహాసత్వం విష్ణుభక్తి పరాయణం సర్వదేవమయం వీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం
వేద వేదాంగ తత్వజ్ఞం సర్వ విద్యా విశారదం సర్వబ్రహ్మ విధాం శ్రేష్టం సర్వదర్శన సమ్మతం.
పుట్టి పుట్టగానే మహాబలంతో పుట్టాడు ఆయన. భూమి మీద పడగానే భూమి మొత్తం ఒక క్షణకాలం అటు ఇటు తట్టుకోలేక బరువుని ఒక స్త్రీ రూపం ధరించి నమస్కరించిందిట. భూమి కూడా మొయ్యలేనంత బరువుతో ఉన్నాడు. వెంటనే భూదేవి ఆయనకి నమస్కరించి, బాబు ఇంత బరువుతో ఉంటే నేనలా తట్టుకుంటాను అనగానే తక్కువ నా బరువు తగ్గించేశాడు ఆయన. అంత మహాబలశాలి. ఇక మహాసత్వం ఆయనలో ఆరు రకాల విశేష శక్తులు ఉన్నాయి. ఈ ఆరు శక్తులు ఉన్నవాడు మహాసత్తుడు అని పిలువబడతాడు. ధైర్యం ఉంది, ఉత్సాహం ఉంది, పురుష ప్రయత్నం ఉంది, కరుణ ఉన్నది, దానం ఉన్నది, జ్ఞానం ఉన్నది. ఈ ఆరు లక్షణాలు ఉన్నవాడు మహాసత్తుడు అని పిలువబడతాడు. గుర్తుపెట్టుకోండి, ఏకకాలంలో ఈ ఆరు ఉన్న మహాత్ముడు ఆయన. పుట్టి పుట్టడంతో విష్ణుభక్తి కలిగి పుట్టాడు ఆయన. హరిభక్తి లేనటువంటి వాడు పుట్టినా దండుగే. అందుకే విష్ణు చింతలేని విబుధుండు విబుధుడే పాదయుగముతోడి పశువుగా కన్నాడు ప్రహ్లాదుడు. అతడు పరమ హరిభక్తికి మారురూపంగా పుట్టుకొచ్చాడు. సర్వదేవమయం, అందరు దేవతలు ఆయన శరీరంలో ఉన్నారని ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. సకల దేవతలు ఆయన శరీరములో పై శిరస్సు నుంచి పాదం వరకు వ్యాపించి ఉన్నారు. అందులో ముఖ్యంగా బ్రహ్మ విష్ణు శివాత్మకుడు, ఓ పక్కన తోక రూపంలో జగన్మాత ఉన్నది. మహావీరుడు, త్రిమూర్తి ఆత్మకుడు, అన్ని వేదములు ఎరిగి పుట్టాడు. అయినా మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళి తర్వాత చదువుకున్నాడు, అది వేరే విషయం. పుట్టడంతో సకల శాస్త్ర పారంగతుడై పుట్టాడు. ఒక వ్యక్తి పుట్టినప్పుడే అన్ని విద్యలు కరతలామలకం చేసుకు పుడితే అటువంటి వాడు గురువుల దగ్గరికి వెళ్ళగానే క్షణాల్లో వాడికి విద్య వస్తుంది. ఏ విద్యలు లేకుండా పుట్టినవాడిని ఎంత తోమండి, పదిసార్లు రామ అనిపిస్తే పదకొండోసారి ఇందాక మీరు ఏం చెప్పారండి అంటాడు. అందువల్ల వాడు రణజన్ముడు, ఈయన కారణజన్ముడు అన్నమాట. సకల శాస్త్ర కోవిదుడై తత్వమును ఎరిగిన వాడై పుట్టాడు. అన్ని విద్యలలోనూ కేవలం తెలుసుకోవడం కాదు, ఆరితేరాడు. విశారదుడు అన్నారు, బాగా ఆరితేరినవాడు. ఆయన కంటే మహాపండితుడు లేడు అనిపించుకు పుట్టాడు. బ్రహ్మజ్ఞానులలో కూడా శ్రేష్ఠుడై పుట్టాడు. ఎవరైనా ఆయన్ని చూడగానే మళ్ళీ 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 చూడాలనుకుంటారట. అటువంటి ఒక ఆకర్షణ ఉన్నది. సాధారణంగా కోతిని గజాన్ని చూస్తే అంత అందంగా అనిపించవు. చూశారు లేదో మీరు విఘ్నేశ్వరుడు గజముఖుడు, అయినా ఆయన్ను చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూడాలనుకునేవారు. హనుమంతుడు ఇక పరమసుందరుడు, సుందరే సుందర కపిహి, అందగాళ్లలో ఇంక అంతకంటే గొప్ప అందగాడు మరొకడు లేడు కపీశ్వరుడు. అందుకే ఆయన్ని పేరే ప్రత్యేకంగా సుందరుడు అని పిలిచారు మన వాళ్ళు. అంత అందంగా చూసేవాడికి ఇంకా 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 చూడాలనిపించేలా ఉండేవాడట. కనకాచల సంకాశం, మేరు పర్వతమంత శరీరంతో పుట్టాడు. బంగారపు రంగుతో ఉన్నాడు. వెంట్రుకలు మాత్రం ఒక రకమైన ఆకుపచ్చ రంగులో ఉండేవి. పింగాక్షం, కళ్ళు గోరోచన వర్ణంలో, అంటే పూర్తి ఎరుపు కాదు, అలాగని ఒక రకమైన పిల్లి కళ్ళు కాకుండా మధ్యలో గోరోచన వర్ణంలో ఉండేవి. హేమమాలినం, మెడలో ఒక బంగారపు స్ఫటికమాల ధరించి పుట్టాడు. అంటే పుట్టుకతో వచ్చేసే ఇవన్నీ కూడా, ఎవరో మెడలో సన్మానం చేసి వేసినవి కాదు. స్వర్ణయజ్ఞోపవేతంచ, యజ్ఞోపవేతం అంటే పుట్టుకతో ఉపనయనమయ్యింది. పుట్టాక ఏదో ఉపనయనానికి మంచి ముహూర్తం చూసి యజ్ఞోపవేతం తండ్రి మెడలో వేసి బ్రహ్మోపదేశం చెయ్యవలసిన అవసరం లేకుండా బంగారపు యజ్ఞోపవేతం మెడలో పడి పుట్టాడు ఆయన. అందుకే యజ్ఞోపవేతం మిగతా వాళ్ళలాగా మార్చుకోవలసిన అవసరం లేదు. ఈ సృష్టిలో గణపతి, ఆంజనేయుడు ఈ ఇద్దరికీ కూడా యజ్ఞోపవేతం మార్చరు. ఎందుకంటే గణపతికి సర్పయజ్ఞోపవేతం, పాము, ఇంకది మార్చేదే ఉంది, తెగిపోతుందనే వెంగలేదు. స్వామివారు సువర్ణ యజ్ఞోపవేతంతో పుట్టారు. మణినూపుర శోభితం, కాళ్ళకి గజ్జెలున్నాయి. సహజంగా పూర్వకాలంలో ఆడామగ అందరూ కూడా కాళ్ళకి నూపురాలు ధరించేవారు. బాగా బంగారం ఉండేదిలేండి ఆ రోజుల్లో. అవి కూడా మామూలు నూపురములు కాదు, మణినూపురములు. రకరకాల మణులు తాపడం చెయ్యబడి నడుస్తున్నప్పుడు, ఎగురుతున్నప్పుడు మృదువుగా ధ్వనిస్తూ ఉండే గంటలతో కూడిన నూపురములు ధరించాడు ఆయన. ధ్వజ వజ్రాంకుశ్చన్న పద్మరేఖాంగ్రి సంయుతం, అరికాలిలో శుభచిహ్నాలున్నాయి. మహాత్ములు పుట్టినప్పుడు వారి అరికాళ్లలో చూడండి, తామర పువ్వు, ధ్వజము, చక్రం, శంఖం, ఇటువంటి శుభచిహ్నాలు శ్రీకృష్ణుడికి అలాగే ఉన్నాయి, రాముడికి ఉన్నాయి, ఆంజనేయుడికి ఉన్నాయి, వామనావతారానికి ఉన్నాయి. మహాత్ముల అరికాళ్ళల్లో ఈ దివ్య చిహ్నాలు ఉంటాయి. అవి ఉన్నాయంటే వాడు భగవత్ స్వరూపుడు, భగవదంశతో పుట్టినవాడు. దీర్ఘలాంగూల సంహిత దీర్ఘకాయం మహాహనుం. పెద్ద తోకతో పుట్టాడు. ఆ తోక ఎంత కావాలంటే అంత పెంచగలడు, మళ్ళీ వెనక్కి వంచగలడు, తగ్గించుకోగలడు, హెచ్చించగలడు. అటువంటి పెద్ద తోకతో కూడిన దీర్ఘకాయుడై పుట్టాడు. పెద్ద పెద్ద దవడలతో హనువులతో పుట్టాడు. కౌపీనకటి సూత్రాభ్యాం విరాజితం మహాభుజం, గోచీగుడ్డతో పుట్టాడు. బ్రహ్మచారులు యజ్ఞోపవీతం వేసుకునే ముందు, దీక్షకి వెళ్లే ముందు ఉపనయన అర్హత పొందడానికి ఒక అంగవస్త్రం కట్టుకోవాలి. అది కౌపీనము అని పిలువబడుతుంది. అటువంటి గోచీని, ఒక అంగవస్త్రాన్ని ధరించి పుట్టాడు. ఇప్పటికి కూడా అందుకే హనుమంతుడికి ఒక అంగవస్త్రాన్ని వేస్తారు, కారణం అదే. ఇక నడుముకి కటిసూత్రం ఉన్నది, మొలతాడు, పుట్టుకతో మొలతాడు వచ్చింది. బ్రహ్మచారికి తప్పక ఉండవలసిన ఒక నియమం ఏమిటంటే మొలతాడు ఉండవలసిందే. అసలు మొలతాడు ఉంటేనే వాడు పురుషుడు. అందులో యజ్ఞోపవేతం పడ్డానికి ముందు మొలతాడు లేకపోతే వాడు అసలు ఉపనయనం చేసుకున్నా చేసుకోనట్టే. గాయత్రి మంత్ర జపం చెయ్యాలంటే తప్పక నడుముకి వడ్డాణమో, బంగారపు మొలతాడో, లేక తాటితో తయారు చేసిన మొలతాడో ఏదో ఒకటి ఉండాలి. ఆయన కూడా సువర్ణమును తాపడము చెయ్యబడిన వర్ణముతో కూడిన ఒకనొక అపూర్వమైన మొలతాడుతో పుట్టుకొచ్చాడు. దానితో పాటుగా మంచి యగుభుజములు, బలమైన భుజములు. ఇక్కడ ఎముకలకి మాంసం ఉండాలి బాగా, ఈ పైన బొమికలు కనపడకూడదు. సాధారణంగా బక్కవాళ్ళకి ఇక్కడ భుజం మీద ఆ ఎముక పైకి పొడుచుకొస్తుంది, అది లేకుండా మాంసయుతమైన బలిష్టమైన భుజములతో పుట్టాడు ఆయన. ఆశ్చర్యభూతం లోకానాం, సమస్త లోకాలు ఆ రూపాన్ని చూచి అహో అహో ఏమి రూపం, ఏమి సౌందర్యం, ఏమి బలం, ఏమి సత్వం, ఏమి కాంతి అని ప్రశంసిస్తూ ఉండగా ఆ మహాకాంతితో పుట్టుకొచ్చాడు. అంటే లోకాలన్నీ ఆ రూపాన్ని చూచి తెల్లబోయాయి. ఇంద్రాది దేవతలు, సప్త ఋషులు, మహాత్ములు, సనక సనందనాదులు, త్రిమూర్తులు కూడా రూపాన్ని చూచి ఆశ్చర్యపోయారు. వజ్ర సంహననం కపిం, శరీరం వజ్రంలో ఉందిటైంది. ఆయన శరీరము, మనస్సు రెండూ కూడా దృఢంగా ఉంటాయి. యుద్ధరంగానికి వెళితే ఆయన శరీరం మీద ఆయుధములు పడ్డాయంటే ఆయుధములు విరిగి కింద పడవలసిందే, కానీ ఆయనకేమవ్వదు. అందుకే వజ్రం వంటి శరీరం. దానితో పాటు అవసరమైతే కఠినంగా కూడా ఉండగలడు. అటువంటి కపీశ్వరుణ్ణి చూచి తిలకించి పులకించి మైమరిచిపోయి ఏమి రూపమని స్వయంగా తల్లి నివ్వెరబోయింది. అప్పుడు ఇది వింటున్న మైత్రేయుడికి ఒక అనుమానం వచ్చింది. ఇటువంటి మహానుభావుడు, బ్రహ్మ విష్ణు శివాత్మకుడు, సకల దేవతాత్మకుడైన హనుమంతుడు అంజనాదేవికి కొడుగ్గా పుట్టాడంటున్నావు. ఈ అంజనా కేసరులు పూర్వజన్మలో ఏం పుణ్యం చేసుకున్నారు? వేల సంవత్సరాలు తపస్సు చేసిన త్రిమూర్తులలో ఒక్కరిని చూడలేం. కొన్ని వేల సంవత్సరాలు హిమాలయ పర్వతాలలో కఠోర నియమములతో నిరంతర తపో నిష్ట గరిష్ఠులైన ఋషులు ఎప్పటికీ కూడా శ్రీహరి పాదాల కింద ఉన్న ఇంత దుమ్ము చూడలేకపోయారట. సూరులు తొల్లి ఏ విభుని శోభిత పాదనఖ ప్రభావళి జేరి భవాంధకారముల చెక్క కదాటుదురు. మహాపండితులు, జ్ఞానులు, మంత్రానుష్ఠాన పరులు, వేల సంవత్సరాలు తపస్సు చేసి శ్రీహరిని చూడకపోయినా పర్వాలేదు, ఆయన కాలి కింద ఉన్న ఇంత దుమ్ము చూస్తే చాలు అని ఎదురు చూస్తారు. అయినా వారికి ఆ హరిదర్శనం కాదు. అటువంటిది త్రిమూర్త్యాత్మకుడైన హనుమంతుడు అంజనాదేవి గర్భం నుంచి పుట్టాడు అంటే ఆవిడ ఎక్కడో ఏ జన్మలోనో మహాపుణ్యం చేసి ఉంటుంది. ఆవిడికి భర్త అయి హనుమంతుడు నా కుమారుడని చెప్పుకునే యోగానికి నోచుకున్నాడు కేసరి, అతడే పుణ్యం చేశాడు. ఈ అంజనా కేసరుల పూర్వజన్మ రహస్యం ఏదో ఉంది. అది లేకపోతే వాళ్ళకి హనుమంతుడు కుమారుడిగా పుట్టాడు. ఇప్పటికి కూడా రోజు కేసరి సుతాయ నమః అని రోజు ఆయన తలుచుకుంటున్నారంటే భక్తులు, ఆయనకేదో పూర్వజన్మ యోగం ఉన్నది కదా అన్నాడు మైత్రేయుడు. అప్పుడు చెప్పాడు ఆయన, మంచి ప్రశ్న వేశావు. ఎన్నో జన్మల సంస్కారం, తపస్సు, దేవతానుగ్రహం లేకపోతే భగవంతుడు కుమారుడిగా పుడతాడా? నిజంగానే వారి వెనక ఒక పూర్వ రహస్యం ఉన్నది. పురా రథంతరే కల్పే కశ్యపో నామ వై ద్విజ సర్వశాస్త్రార్థతత్వజ్ఞ వేద వేదాంగ పారగ. పూర్వకాలంలో రథంతర కల్పంలో కల్పాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం 28వ ద్వాపరయుగం నడుస్తుంది, కలియుగం నడుస్తుంది మనకి. ఆ కల్పాలు ఎన్నున్నాయో అనేకం ఉన్నాయి. ఇప్పటికీ అమాయకత్వంతో ఏమండి, ఒకడేమో కృష్ణుడే గొప్పవాడంటాడు, ఒకడు శివుడు గొప్పవాడంటాడు, ఒకడు అమ్మవారు గొప్ప అంటారు, ఒకడు సూర్యుడు గొప్ప అంటారు, ఒకడు గణపతి గొప్ప అంటారు అని అడుగుతారే, ఎప్పటికీ విన్న అర్థం అవడం లేదన్నమాట. భగవంతుడు ఒకడే, ఒక మహాశక్తి స్వరూపం. దానికి గుణం లేదు, రూపం లేదు, కర్మ లేదు. అది 5 మహాకల్పములను సృష్టించుకుంది. అవి మహాకల్పాలు. అందులో మొదటిది ఆదిత్య కల్పం, సూర్యకల్పం. అప్పుడు ఈ నిర్గుణ పరబ్రహ్మము సూర్యుడు అనే పేరుతోటి అందరికీ మూల రూపంగా ఉంటుంది. ఆ కాలంలో సూర్యుడిని ప్రార్థిస్తాం. ఆ సూర్యభగవానుడి నుంచే త్రిమూర్తులు, అమ్మవారు అందరూ పుట్టుకొస్తారు. ఆ మహాకల్పంలో మళ్ళీ 2000 కల్పాలు ఉంటాయి. ఆ 2000 కల్పాల్లో 2000 యుగాలు ఉంటాయి. ఈ మహాకల్పం గడిచాక, ఆదిత్య కల్పం అయ్యాక గణపతి కల్పం మొదలవుతుంది. ఆ గణపతి మహాకల్పంలో మళ్ళీ ఈ నిర్గుణ పరబ్రహ్మం ఓ పెద్ద గణపతి రూపం, మహాగణపతిగా మారి ఆ మహాగణపతి నుంచి త్రిమూర్తులు, త్రిమాతలు, మణిద్వీపం ఇవన్నీ ఆవిర్భవిస్తాయి. అంటే అక్కడ ఆ మహాకల్పానికి ఏ గుణము లేని నిర్గుణ పరబ్రహ్మం గణపతి పేరుతో అధిష్టాన దేవతగా ఉంటుంది. అప్పుడు గాయత్రీ మంత్ర స్థానంలో గణపతి స్తోత్రం ఉంటుంది. ఆ తర్వాత 3వ కల్పంలో విష్ణుకల్పం అనే పేరుతో మహాకల్పం ఉన్నది. అందులో విష్ణువు నుంచే అన్నీ ఆవిర్భవిస్తాయి. అప్పుడు అందరూ విష్ణువునే స్తోత్రం చేస్తారు, విష్ణువు నుంచే సకల దేవతలు పుడతారు. ఆ తర్వాత కల్పంలో అంబికా కల్పం, అమ్మవారిది. ఇప్పుడు మనం అమ్మవారి కల్పంలో ఉన్నాం, అందుకే అమ్మవారి నుంచి అన్నీ వచ్చాయో అని చెబుతున్నామే. కారణం ఏమిటంటే ఇప్పుడు ప్రస్తుతం మనం అంబికా కల్పంలో ఉన్నాం. ఈ అమ్మవారి నుంచే ఈ త్రిమూర్తులు, త్రిమాతలు, అనేక కోటి బ్రహ్మాండాలు పుడతాయి. తర్వాత సదాశివ కల్పంలో ఈ నిర్గుణ పరబ్రహ్మ మళ్ళీ సదాశివుడు అనే పేరుతో ఉంటుంది. ఈ మహాకల్పములలో ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క ప్రాశస్త్యం చెబుతాం. మళ్ళీ ఈ కల్పం అయిపోగానే ఈ దేవుళ్ళు ఉండరు, ఈ రూపాలు ఉండవు, ఆ నిర్గుణం ఒక చైతన్యం అయిపోతుంది అన్నమాట. అది తెలిస్తే ఇక మనకి ఓహో ఇన్ని రూపములలో ఉన్న ఒకటే శక్తి, కాబట్టి ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అని పిచ్చివాళ్ళమే కొట్టుకుంటున్నాం అజ్ఞానంలో. అసలు ఎందుకండి, భగవంతుడు అంటేనే సర్వవ్యాపకుడు కదా. సర్వవ్యాపకుడు ఏ పేరుతో అయినా పిలువబడతాడనే ఊహ రాకపోతే ఇంక జ్ఞానం మనకేం వచ్చినట్టు. వాడు లేనిది లేదు, ఇందుగలడు అందులేడని సందేహము వలదు. అప్పుడు నువ్వు కృష్ణుడను, రాముడను.